మరేపల్లెలో ఉయ్యాల తొట్లో కృష్ణుడు పడుకుని ఉన్నాడు. గోపికలంతా ఓ చోట చేరారు. ఇంకా బాబుగారు నిద్రపోతున్నారు, లేవట్లేదంది ఒక ఆవిడ. ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెడుతోంది పోతన. కంసు పంపున బాలఘాతిని పోతన పల్లెల మందల పట్టణముల ఇల నెల్లతో బాల హింసకా వింపుతు తనుతునెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతల సర్వభయ నివారణ ముగునట్టి దైత్యాంతకుండవ తరించి ఉన్న నందుని పల్లెకొకనాడు కేచరి అయి వచ్చి అందు మాయా ప్రయుక్తి అరిగి ఇల్లిల్లు తప్పక అరసు కొలుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయగుచు. ఒకరోజు నావిడ కంసుడు పంపగా చిన్నపిల్లల్ని చంపడం అనే ఒక వృత్తి పెట్టుకుంది. ఆవిడకి ఆ ప్రొఫెషన్ అన్నమాట పాపం. అలా వృత్తి పెట్టుకుని పల్లెలు, పట్టణాలు, మందలు, అడవులు, ఆకాశ మార్గంలో తిరుగుతూ ఏ ఇంటిలో అయినా చిన్నపిల్లవాడు క్యారమని ఏడ్చాడా అటక్కన కిందకి దిగేది. దిగి ఒక అందమైన స్త్రీగా మారి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న తంటి పిల్లలకి విషంతో కూడిన చందుబాలిచ్చి పాలల్లో విషం పోసుకుంది. ఆవిడ ఆవిడకి ఆ శక్తి ఉన్నది. చందుబాల లోపలికి విషాన్ని పంపి ఇంజెక్ట్ చేసుకుందనమాట. ఆ పాలను వాళ్ళకి ఇచ్చి ఈ విషపు పాల ద్వారా పిల్లలు చంపేసింది. ఎంతమందిని చంపిందో లెక్కలేదు. చంటి పిల్లల్ని కోకొల్లలుగా చంపేసింది. ఇలా చంపి చంపి ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఇంచుమించుగా అందరినీ పిల్లల్ని అశిశువత్వం చేసేసింది అనమాట. అటువంటిది ఎంత ప్రమాదకారినో ఆలోచించండి. వాళ్ళు ఉంటే పిల్లలు బతకరు. అసలు చిన్నపిల్లలు తొందరగా చచ్చిపోతున్నారంటే అలాంటి పూతన యొక్క లక్షణాలు ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉంటాయని కూడా శాస్త్రం చెబుతున్నది. అందుకే పిల్లలు పుట్టినప్పుడు పూతన, కోటర, రేవతి, జ్యేష్ఠ ఇత్యాది పిశాచగణము నీకు దూరముగా ఉండుగాక అని ఒక బీజన్యాసం చేస్తారు. ఆ బీజన్యాసం పిల్లలకి పూర్వం చేయించేవారు. ఇప్పుడు ఎవరు చేయించట్లేదు కానీ అందుకే పిల్లలు సరిగ్గా ఆరోగ్యంగా ఉండలేకపోతే మంచి మాటలు రాకపోయినా పిల్లలు అల్లరెక్కువ చేస్తున్నా పిల్లలు బోండాలైపోతున్నా చురుకుగా లేకపోయినా ఇవన్నీ కూడా ఈ భయంకరమైన భూతప్రేత పిశాచముల యొక్క బాధలు. అందుకని పిల్లలు పుట్టగానే రక్షన్యాసము బీజన్యాసము చెయ్యాలి. అందులో వాళ్ళందరికీ నాయకురాలు ఈ పోతన. ఈ పోతన ఇలా పిల్లల్ని చంపుకుంటూ ఒక రోజున నందుని పల్లె దగ్గరకు వచ్చింది. చక్కగా యమునా నదీ తీరంలో నందుని పల్లె ఉంటుంది. నిజంగా అక్కడ పోతనని చంపిన ఘట్ట ఇప్పటికి కూడా కనపడుతూనే ఉంటుంది. ఆ పోతన చచ్చిపోయిన ఇల్లు ఉంది అక్కడ. పెద్ద విగ్రహం కూడా పెట్టారు సరదా కోసం. అక్కడ చూసి తీరాలండి అసలు కొన్ని. ఏమి యాత్రలు చేయకుండా ఇంట్లో కూర్చుని వేళకెంత ఇడ్లీ తింటే చివరికి ఇడ్లీ మిగులుతుంది, చట్నీ మిగులుతుంది. నిజంగా యాత్రలు చూస్తుంటే ఆ పవిత్ర స్థలంలో ఆ ఘట్టం కళ్ళ ముందు కనబడుతుంది కదా మనకి. మరి అందుకని ఇప్పుడు ఆ పోతన ఈ నందగృహం పైనుంచి వెడుతూ ఉండగా పిల్లవాడు చూశాడు కృష్ణుడు. ఉయ్యాల్లో నిద్రపోతున్న ఈయన ఆవిడ అంతం చూడాలి కనుక ఆకర్షించడం కోసం క్యారమని ఏడ్చి మళ్ళీ గురు పెట్టి నిద్రపోవడం మొదలెట్టాడు. చూసారు కొట్లో పూర్వం ఏం చేసేవారంటే ఇంత మచ్చుని పెట్టేవారు ముందు. ఆ మచ్చు తిన్నాక బెల్లం కొండడానికి ఎక్కడపోతాడు అనమాట వాడు. ఆకర్షణ అంటారు దానిని. తాత్కాలిక ఆకర్షణ కోసమని ఒక క్షణం ఏడ్చాడు. ఏడవగానే అది విన్నది. అబ్బా ఈ మధ్యకాలంలో చంపుదామంటే మాట వరసకు కూడా పిల్లలు దొరకటం లేదు. ఇన్నాళ్ళకి ఈ నందగోకులంలో ఓ చంటి పిల్లవాడి ఏడుపు వినబడింది. ఎంత బాగుందో ఏడుపు కూడా. ఇక వీడి సంగతి చూద్దాం, మళ్ళీ నాకు ఆహారం దొరికింది అనుకున్నది. ఆనందపడిపోయింది. పైన ఎగురుతున్న ఆకాశంలో కేచరి మార్గంలో ఎగురుతున్న ఆమె టక్కన కిందకి దిగింది. భయంకర రాక్షసీ రూపం విడిచిపెట్టింది. శాంబరి అని ఒక మాయ ఉన్నది దాని దగ్గర. ఆ మాయ వల్ల చక్కని స్త్రీగా మారిపోయింది, పరమ సుందరిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే అసలు సుందరీమణుల కంటే ఈ నకిలీ సుందరి ఎక్కువ అందంగా ఉందట. బంగారం కంటే రోల్డ్ గోల్డ్ చాలా మెరుపు ఎక్కువ ఉండే. అందుకని కపట సుందరి, కుహనా సుందరి మరింత సౌందర్యంతో ఉందన్నారు. కరాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందన్ని చందురు బోలు మోమును కల్గులేదన్ను బుద్ధి దూరన్ని కౌను ఏరాళమైన పిరుందు పల్లవరాగ పాద కరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో. ఎక్కడైనా అందం వచ్చినప్పుడు పోతన గారు పద్యాల్లో ఛందస్సును మారుస్తాడు. ఈ ఛందస్సుకి మత్త కోకిల అని పేరు అనమాట. ఇది ఒక అందమైన ఛందస్సు. విశాలంగా తల 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 మెరిసిపోతున్న కళ్ళు, ఆ కళ్ళల్లోంచి ఒక కాంతి ఉన్నదట. క్రాలు అంటే కాంతితో కూడిన అనమాట, ప్రకాశిస్తున్న కళ్ళు. అవి కూడా విశాలంగా ఉన్నాయి. మంచి వక్షస్థలం, మచ్చలేని చంద్రబింబంలో ఉన్న ముఖం. చంద్రుడిలోనే మచ్చ ఉంది కానీ ఈవిడ ముఖ చంద్రబింబంలో మాత్రం మచ్చలేదు, అంత అందంగా ఉందన్నమాట. అసలు ఉందా లేదా అనిపిస్తుంది నడుము, నడుము అంత సన్నగా ఉందన్నమాట. నడుము ఆకాశంతో పోల్చేవారు, గగన జగన సొగసులు అని ఒక రకమైన సమాసంతో వాడేవారు. గగనం అంటే ఆకాశం, ఆకాశం ఏముంది శూన్యం, అంటే నడుము అంత సన్నగా ఉందని. పూర్వం ఆడవాళ్ళకి నడుము అని ఒకటి ఉండేది, సన్నగా ఉండేది అలా వర్ణించేవారు కవులు. కాబట్టి ఆ నడుము అంత వయ్యారంగా సొగసుగా శూన్యంలాగా సన్నగా ఉన్నదట. అందుకని కలుగు లేదని బుద్ధి దూరని కవును, ఉందా లేదా అనిపిస్తున్న నడుము అన్నమాట. ఏరాళమైన పిరుందు, ఇంక కాళ్ళు పల్లవరాగా పాదకరంబులు, చిగుళ్ళలో ఎర్రగా ఉన్న కాళ్ళు చేతులు, అరిచేతులు కాళ్ళు కూడా ఎర్రగా కోమలంగా చిగుళ్ళల్లో ఉన్నాయి. పెద్ద జుట్టు ముడి, ఆ జుట్టుని ఇలా ముడి వేసి కొసలు మాత్రం కిందకి విడిచిపెట్టింది, కింద దాకా వెళ్ళాడుతున్నాడు. కొసలే కిందకి వెళ్ళాడుతున్నాయి అంటే ఇంకా జుట్టు ఎంత ఉందో ఆలోచించండి. అలా చాలా దొడ్డకు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో, సర్వ సౌందర్యము ఆమెలో ఉన్నది, రకరకాల అందములు ప్రతి అవయవము అందంతో ఉందన్నమాట. ఈ అందానికి తోడు అలంకారం కూడా, కంచన్న కుండల కాంతులు గండ యుగం ఉన్న క్రేళ్ళు రుకన్ జడ్డపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మింటను రాన్ అంచిత కంకణహార రుచుల్చల్లు వారగ పైవలు వంచల మించుక జారగ ఇందు నిభానన్న ఏగె కుమారుని ఇంటికి నై. ఆవిడకి చెవులకి కాంచన కుండలాలు, బంగారపు కుండలాలు ఇలా పెట్టుకున్నది. ఈ బంగారపు కుండలముల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తడుక్కుమని మెరుస్తున్నాయి. ఇక పెద్ద జడ ఈ ముడిలో నుంచి కిందకి వెళ్ళాడుతున్న జుట్టు ముడిలో ఏం చేసింది, కొండ మల్లె పువ్వులు తురుముకుంది. మల్లె పువ్వులు అలా దండలు కింద దాకా వెళ్ళాడేసుకుంది, జడలో మల్లె పువ్వులు తురుముకున్నది. ఈ మల్లె పువ్వుల సువాసనకి తుమ్మెదలు చేరి ఆకాశం నుంచి కింద దాకా ఝాం ఝాం అని శబ్దం చేసుకుంటూ వరసగా కూడా రావడం మొదలెట్టాయి. ఆ తుమ్మెదలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడడానికి, ఈవిడ తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, తుమ్మెదలు నల్లగా ఉన్నాయి. తల వెంట్రుకలు ఇలా పైకి ఎగురుతున్నాయా లేక పై నుంచి తల వెంట్రుకలు వచ్చి ఈవిడ జుట్టులో చేరుతున్నాయా అన్నట్టు ఉందన్నమాట. తల వెంట్రుకల్లాగా కనబడుతున్నాయి అనమాట తుమ్మెదల యొక్క రెక్కలు కూడా. అవి ఝంకారం చేస్తూ ఉంటే ఝంకారం మంచి పాటలాగా ఉన్నది. ఇంకా చేతులకి మంచి కంకణములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారపు కంకణాలు వేసుకుంది. వీడు నడుస్తున్నప్పుడల్లా ఆ చేతి కంకణములు ఝం ఝమ్మని ఒక రకమైన ఝణత్కారం చేస్తున్నాయి. అవి కూడా తాళం వేసినట్టుగా ధ్వనిస్తూ ఉన్నాయి. కంకణ హార రుచులు చెలువారగా, ఇక మెడ నిండా బంగారపు హారాలు ఉన్నాయి. ఈ హారములు కూడా సూర్యకాంతి పడి మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, నడుం చుట్టూతో ఒక తిప్పు తిప్పి చీర చెంగుని ఆఖరణ కొంచెం కొంగు నేల మీదకి విడిచిపెట్టింది. పైనున్న చీరని నడుము చుట్టూ తిప్పి ఒక కొంతవరకు బొడ్లో దోపి మిగతా కొసని నేల మీదకి విడిచిపెట్టింది. ఆ కొస గాలికి అటు ఇటు కదులుతున్నది. ఆ అంచెలము అంటే చీర చెంగు అన్నమాట. అది ఇంచుంచు కదారగా కొంచెం కొంచెం జారుతూ ఉండగా చంద్రబింబం లాంటి ముఖం కలిగిన ఆమె ఒయ్యారంగా నడుచుకుంటూ శ్రీకృష్ణుడి ఏడుపు వినబడిన యశోదాదేవి గృహానికి, నందగృహానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆవిడ్ని చూచి ఆ గోపికలు గోపాలకులు నోళ్ళు వెళ్ళబెట్టి అలా ఉండిపోయారు. ఎవరి ఈవిడ, ఈ సుందరిని మనం ఎప్పుడూ చూసి ఎరగమే, అపూర్వ సుందరి, ఆశ్చర్యకర సుందరి, ఏమి ముఖం, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. ఆ నగలు ఆ నాణ్యాలు ఆ అలంకారాలు చూస్తూ ఉంటే లక్ష్మీదేవి మారువేషంలో వచ్చినట్టుంది అని అందరూ ఈ కుహనా సుందరిని, ఈ నకిలీ సుందరిని చూచి వెర్రిమొహాలు వేసుకుని అసలు ఎవరూ ఏమిటో నడపకుండా ఉండిపోయారట. సిరి మమ్ములు బ్రతుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతో అరుదే నోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తప్పరలై చూడలత అంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ పరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకుండెంభకు. అందులో కొంతమంది ఏమనుకున్నారు, లక్ష్మీదేవికి మన రేపల్లి అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ గోవులు ఉన్నాయి కనుక, గోవులు ఉన్న చోటంటే లక్ష్మికి ఇష్టం. మనల్ని రక్షించడానికి లక్ష్మీదేవి ఇలా బంగారపు అంచు ఉన్న చీర కట్టుకొని బంగారపు రంగు శరీరంతో మారువేషం వేసుకుని అలంకరించుకుని ఇక్కడికి వచ్చింది. ఈవిడ లక్ష్మి తప్ప మరొకరెవరో కాదు, లచ్చియే మనల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఈ అందం, ఈ చందం, ఈ నడక, ఈ టీవీ, ఈ హొయ్యలు, ఈ కులుకులు వగలు సామాన్య స్త్రీలలో ఉంటాయా? సందేహం లేదు ఈవిడ లక్ష్మి అనుకున్నారు వాళ్ళు. అయితే లక్ష్మిని పలకరిద్దామని కొందరు ముందుకెళ్ళారు. తీరా ఆవిడని చూడగానే అస్సలు పలకరించడానికి కూడా వాళ్ళకి జంక్ వచ్చింది. అటువంటి స్త్రీలని పలకరిస్తే వాళ్ళు అలిగి వెళ్ళిపోతారేమో అని అనుకుని జిహ్వలు రాక మోహించి, నోట మాట రాక నారికి అసలు తడబడిపోయింది అనమాట. వాళ్ళకి అలా ఉండిపోయారు, చూస్తూ ఉండిపోయారు. ఎవరి దాని వాళ్ళు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూ ఉండగా ఈవిడ మాత్రం అందరిని ఇలా ఇలా రకరకాలుగా ఒయ్యారపు చూపులు, కొస చూపులు చూస్తూ శ్రీకృష్ణుడు పడుకుని ఉన్న ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆయన పడుకుని ఉన్నాడు, గాఢంగా నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఇందాక ఏడ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఏడుపు మానేసి నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు చూడడానికి అంటే, నిజానికి ఆయన నిప్పు లాంటివాడు. కానీ నిప్పు మీద బూడిద ఉంటే ఏమవుతుంది, అడుగున నిప్పు ఉన్నట్టు తెలియదు. ఒక్కొక్క చోట బూడిద ఉంటే బూడిదలో కాలేశామంటే పైకి బూడిద ఉంటుంది, అడుగున కాలి కింద నిప్పు ఉంటుంది, చుర్రును కాలుతుంది. నివురు గప్పిన నిప్పు, నివురు అంటే బూడిద, నివురు అన్న నీరు అన్న బూడిద. బూడిద పైనుండి అడుగున నిప్పు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు కృష్ణుడు. అనగా ఆయన అగ్ని, కానీ అగ్నిలా ఎందుకు కనబడ్డంలా, ఆయన రూపం చిన్న రూపం. ఆ చిన్న రూపమేమో బూడిద లాంటిది అనమాట. చిన్నవాడుగా ఉండడం వల్ల విష్ణువు అని ఆవిడకి అర్థం కావడంలా. అలాంటి వాణ్ణి పరుడు, పరాత్పరుడు, అంతకంటే గొప్పవాడు మరొకడు లేడు. ఇంకా మూడో విశేషణం పోతన గారు రాశారు ఇక్కడ, ఏమిటి, దుర్జనవత ప్రారంభ కుట్ట. అంటే దుర్మార్గుల్ని చంపడం అనేది మొదలు పెడుతున్నాడు ఇప్పుడు. ఈవిడే బోణి, ఈ కుహనారాణి బోణి అనమాట. ఈవిడిని చంపడం మొదలు పెడుతున్నాడు. అలా దుర్మార్గుల్ని చంపడం అనే పనిని ప్రారంభిస్తున్నటువంటి డింభకుణ్ణి కుర్రగాణ్ణి చూచింది. చూచి ఉయ్యాల్లో పడుకున్నావని ఆయన, నా బాబు నా బాబు, ఎంత ఆకలేసిందో, ఆకలేసిందాక ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టున్నావు. ఎంతమంది ఆడాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చుని, నోళ్ళు వెళ్ళబెట్టి పురాణాలు వింటున్నారు, కానీ ఒక్కరికైనా నీ మీద జాలి కలిగిందా, గుక్కెడు పాలిచ్చారా అని పిల్లవాడిని అందిటి పాపం పైగా. ఆ పక్కన ఆడవాడిని, ఏమమ్మా మీకు బుద్ధి ఉందా లేదా, పాపం చిన్నపిల్లాడు గుక్క పెట్టి ఏడ్చి నిద్రపోయాడు చూసారా, అలిసిపోయాడు, తిండి లేక అల్లాడిపోతున్నాడు, ఏం ఆడవాడు కదా మీరు, కన్నతల్లి ఇక్కడ లేదా, పాలివ్వరా అన్నది. వాళ్ళు ఏమో ఏం మాట్లాడలేక వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లాడికి పాలిచ్చుకోలేదో తెలియదు తెలియదా, ఈవిడు పాపం చెప్పవచ్చింది అనమాట నీతులు. అందుకని పాలివ్వరా నాయన, పర్వాలేదులే, అందుకేగానే వచ్చా అన్నది పైగా. నీకు పాలిచ్చి లాలించి నా దారిని నేను పోతాలే అది, పోతాననే శబ్దానికి తస్థానని అర్థం, నా దారిని నేను పోతానంది ఆవిడ. నా చనుబాలు ఒక గృక్కెండు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెద్దపల్లం నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫల మగును నళిన దళాక్ష. నా చనుబాలు ఎక్కువ తాగక్కర్లేదు బాబు, చిన్నారి బాబు, గోపాల బాల, నా చన్నుబాలు ఒక్క గుక్కెడు తాగితే చాలు, ఆ తర్వాత నీ సంగతి లోకానికి తెలుస్తుంది, నా సఫలం, నా జన్మ సఫలమవుతుంది, నేను వచ్చిన పని అయిపోతుంది, నీ గొప్పతనం లోకానికి తెలుస్తుంది, నా గొప్పతనం లోకానికి తెలుస్తుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నా చన్నుబాలు ఒక గుక్కెడు తాగితే నువ్వు పోతావు, నా జన్మ ధన్యమవుతుందంటే మా రాజుగారు చంపమని పంపినటువంటి విధిని నిర్వహించటం వల్ల జన్మ ధన్యమవుతుందని ఉద్దేశం. కానీ నిజంగా ఆయన పాలు తాగితే ఆవిడ జన్మధన్యమయ్యింది, తెలియకుండానే నా జన్మధన్యమవుతుంది, నీ పని పూర్తి చేసి నా పని నేను పూర్తి చేసుకుంటాను అన్నది. నీవో నేనో తేలిపోదాం అని పైకి అనకుండా అంటోంది ఆవిడ. ఇక్కడ ఇంతమందిలో చను నీకు గుడుపజాలడి చనువారలు లేరు, నీవు చనవలనను చనుగుడిపి మీద నిలుకడదనుగానంగ వేర్కదను చనుగుడుప. చన్నుబాలు ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారు, కానీ చన్నుబాలు ఇచ్చేవాడు ఒక్కరూ లేరు. నీకు చన్నుబాలు ఇచ్చి నేను చనిపోతాను, నీవు చనుబాలు తగి నువ్వు చనిపో అంటే నిద్రపో, నేను పోతాను అన్నది. అలా కుర్రవాడు ఉన్న చోటకు వచ్చింది. ఆ కుర్రవాడు ఉయ్యాల తొట్టులో పడుకున్న చోట పెద్ద ప్రాకారం ఉంది, తలుపు. ఆ తలుపుకు పైన రెండు ఏనుగు దంతాలు ఉన్నాయి. అప్పటి నుంచి పోతనని చంపిన తర్వాత శాస్త్రకారులు ఏం చేశారంటే, శ్రీకృష్ణుడి ఆలయాలకి రెండు ఏనుగు దంతములు పెట్టడం ఒక ఆచారంగా పెట్టారు. మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి, గురవాయూరులో మిమ్మల్ని రోజు క్యూలో కుదిరే ముందు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక గొళ్ళెం పెడతారు అడ్డంగా, ఓ సంఖ్యలు ఇనప సంఖ్యలు పెట్టి ఆ సంఖ్యల దగ్గర నిలబెట్టి తర్వాత వదులుతున్నారు కదా. ఆ సంఖ్యల దగ్గర నిలబడి ఒకసారి పైకి చూడండి, రెండు ఏనుగు దంతవులతో తయారు చేసిన ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి రెండు చేతులు జోడించి నమస్కరించుకుని లోపలికెడితే ఇలాంటి రాక్షస జన్మలు రావు, అపవిత్ర జన్మలు రాకుండా పవిత్ర జన్మ వస్తుంది. పదే పదే అలా అన్నం పెడితే అసలు పునర్జన్మ ఉండదు, ఊరికే గుళ్ళోకి వచ్చిపోవడం కాదు. శాస్త్ర ప్రకారం ఏంటంటే ఏనుగు దంతములు ఉన్నటువంటి ప్రాంతం అంటే డైరెక్ట్గా అక్కడ కృష్ణుడు ఉన్నట్టే, కృష్ణుడి యొక్క గృహానికి అలా పెట్టారు అప్పట్లో. అది మనలో ఉన్న ఆసురీ బుద్ధుల్ని రాక్షస బుద్ధుల్ని సంహరిస్తుంది. కాబట్టి తప్పక ఏం చేయాలన్నమాట, మనం ఆ క్యూలో అక్కడ నిలబడగానే లోపలికి వెళ్లే ముందు ఆ పైన ఉన్న దంతములతో ఉన్న ప్రాకారానికి నమస్కరించాలి. ఆ గుమ్మానికి దండం పెడితే పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం చెబుతున్నది. గురవాయూర్ని నిర్మాణం చేసినటువంటి మళ్ళీ పునర్నిర్మాణం చేసిన పాండ్యరాజు గారు ఆ ఏర్పాటు చేశారు. ఆయనకి పావుకాటు వల్ల మరణం ఉందని జ్యోతిష్కులు చెప్పారు. కానీ ఆయన అదృష్టం, ఆ పావు మోకాలు మీద కాటు వేసే సమయాన్ని ఆయన గుళ్ళో ఉన్నాడు. ఆ గుళ్ళో ఉండడం వల్ల శేషుని పానుపు మీద కృష్ణుడి పడుకోబెట్టి పవళింపు సేవ చేయటం వల్ల పావు కాటేసిన బ్రతికాడు. ఆ విషాన్ని ఆదిశేషుడే పీల్చేసుకున్నాడు. కృతజ్ఞతగా ఆలయం పునర్నిర్మాణం చేశాడు. ఆ పునర్నిర్మాణం చేసినప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఆదేశించేట ఆయన, నాయన నేను పుట్టినప్పుడు పూతనా సంహారం చేసేటప్పుడు పైన ఏనుగు దంతాలు ఉన్నాయి, ఆ దంతాలు ఉండడం వల్లే అప్పటి నుంచి నేను రాక్ష సంహారం చేస్తున్నాను. ఆలయ ప్రాంగణాలలోను భగవంతుని గృహాలలోను భగవత్ సంబంధమైన ఉపాసనలు జరిగే చోట పైన దంతం ఉంటే అక్కడ నేను ఉంటాను, అక్కడికి వచ్చే వాళ్ళ కష్టాలు తొలగిస్తాను. కష్టాలే రాక్షసులంటే, లోపలుండే రాక్షస బుద్ధులు తొలగిస్తాను. వారు పదే పదే నన్ను భక్తితో అలా నమస్కరించి లోపలికి వచ్చినట్టయితే దంతానికి అటువంటి వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాను, ఒకవేళ జన్మ అంటూ ఉంటే పవిత్ర జన్మ ఇస్తాను. ఇలా పవిత్రంగా పురాణం వింటూ గడపడం కూడా అదృష్టమేగా. డబ్బులు చాలామందికి ఉన్నాయి, దాంతోపాటు జబ్బులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని జబ్బులతో తీసుకుని చచ్చే కంటే భగవంతుడి కథ వింటూ చావడం మంచిది కదా. ఇది పవిత్ర జన్మ అంటే. కాబట్టి భగవంతుడికి అలా నమస్కారం చేస్తే అయితే ఉత్తమ జన్మ ఇస్తాడు, లేదా కనీసం మోక్షమైనా ఇస్తాడు. మంత్రశాస్త్రంలో కూడా ఎప్పుడైనా చిన్న కృష్ణుడిగా లేక చిన్నారి బాలుడిగా భగవంతుడు లీలలు చేస్తూ ఉండాలంటే ఆలయంలో, అంటే ఆలయంలో ఉన్నాడు విష్ణువు, ఆయన చిన్న కృష్ణుడిగా లీలలు చేసి చూపించి అందరినీ అనుగ్రహించాలంటే ఆలయం బయట ఉన్నటువంటి గుమ్మం దగ్గర తప్పక ఏనుగు దంతాలు రెండింటి పెట్టి యంత్రం పెట్టాలన్నమాట. అలా పెడితే లోపల ఉన్న దేవుడు ఏం చేస్తాడు, చిన్నపిల్లవాడుగా మనల్ని అనుగ్రహిస్తాడు. మనకి పెద్ద దేవుడి కంటే చిన్న దేవుడితో చాలా లాభం ఎక్కువ ఉన్నది. పెద్దాడైపోయిన కృష్ణుడిలో గంభీరత్వం ఉంటుంది, అదే చిన్నవాడి దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనం ఎవరు వెళ్ళినా చిన్న కృష్ణుడిని చూసామనుకోండి మనందరం ఆయనకి తల్లిదండ్రుల్లో ఉంటాంట. అందరినీ నందుడిగానో యశోదగానో దేవకిగానో వసుదేవుడిగానో చూస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనకి తల్లిదండ్రుల స్థాయి ఇచ్చి గౌరవిస్తాడు. తల్లిదండ్రుల స్థాయి ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట, పసిబాలుడిగా ఉండాలి. పసిబాలుడిగా ఆయన ఉండి దర్శనం ఇవ్వాలంటే ప్రాకారం దగ్గరే ఉండాలి, దంతములు యంత్రము ఉండాలి. అది లేని ఆలయాల్లో భగవంతుడు పెద్దవాడిగా ఉంటాడు. పెద్దవాడి దగ్గరికి వెడితే మనం పిల్లను ఆయన తండ్రి. ఎన్ని చెప్పినానండి, మనం తల్లిదండ్రులుగా ఆయన్ని సేవించడంలో ఉన్న ఆనందమే వేరు. యశోదకి నందుడికి దేవకి వసుదేవులకి పట్టిన భాగ్యం పట్టడం అంటే మాటల, పెద్దాడైపోయిన కొడుకుని ప్రేమించడానికి చిన్న పిల్లగాడిగా ఉన్న పిల్లవాడిని ప్రేమించడానికి చాలా అంతరం ఉంటుంది. కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసినప్పుడు చిన్నప్పుడు ఉన్న ఆనందం ఉండదు, అదే ఒళ్ళు ఆడుకుంటూ ఉంటే పిల్లవాడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పెద్దాడయ్యాక అడ్డాల్లో బిడ్డ కాదు వీడి గడ్డాల బిడ్డ, గడ్డాల బిడ్డలతో చాలా గడ్డు సమస్యలు ఉంటాయి, అడ్డాల బిడ్డతో ఏ సమస్య ఉండదు. అందుకని మంత్రశాస్త్రం ఆ రకంగా నిర్మాణం చేయించింది. ఆ చేసిన వాడు పాండ్యరాజు గారు. ఇక మీద అక్కడ దండం పెట్టండి. ఒకప్పుడు కృష్ణుడి యొక్క గృహం ముందు అలా ఉండేవిట ఏనుగు దంతాలు, కాలక్రమేణా అన్నీ శిథిలం అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి పైన దంతం చూసింది, ఆ దంతం చూడడంతో దానిలో ఉన్న ఆసురత్వం అంతమయ్యింది. వ్రజభాగవతంలో చెప్పారు పూతన ఎందుకు అంతమయ్యింది అంటే కృష్ణుడు దయలేక చంపలే, ఆ దంతం చూసిందట పైన లోపలికి వెళ్లే ముందు. ఆ దంతం ఏం చేస్తుందని చెప్పాను ఇందాకటి నుంచి మీకు, మనలో ఉన్న రాక్షస లక్షణాలని అంతం చేస్తుంది. అది నిజంగా రాక్షసి, అందుకే అంతమైపోయింది. దానివల్ల వాడికి చాలా లాభం వచ్చింది. ఆ లాభం భవిష్యత్ కథలో చెప్పుకుందాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని రెండు చేతులతో పైకి తీసి, నాకన్నా నా చిన్ని అన్న నా బాబే రారా నాయన అని పౌటు కొంగు పక్కకి తొలగించి ఆ పిల్లవాడికి పాలివ్వడం మొదలెట్టింది. ఆయన అప్పటిదాకా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఆయన ఒక్కసారి ఆవిడ ముట్టుకోగానే మెల్లగా కళ్ళు విప్పాడు. మేల్కొన్న తెరగున్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు కిదికి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరం బున్నజాచి ఆ కొన్న ఒదిగిలి ఓజనూది బిగిచన్నుగవకేల బీడించిక బళ్ళించి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సప్త మెల్లద్రావే అదియును గుండెలు తల్లడెల్ల జమ్మదిరుగుచు నిలువక శరమువ్రాల ఇతర బాలు రక్రియ వాడవీవు కావు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. అప్పుడే మెలకు తెచ్చుకున్నట్టుగా మెల్లగా కళ్ళు విప్పాడు ఆయన. మెలకు తెచ్చుకునే ముందు ఒక్కసారి కళ్ళు విప్పలేరు ఎవరైనా. మత్తులో ఉన్నప్పుడు ఏమిటనమాట, కొంచెం కొంచెం కళ్ళు విప్పుతారు. అలా క్రమంగా కళ్ళు విప్పాడు. క్రీగంటతో కడగంటితో ఇలా చూశాడు అటు ఇటు. తనని రెండు చేతులతో ఎత్తుకుని పాలివ్వడానికి సిద్ధపడుతున్న పోతన యొక్క శరీరాన్ని నఖశిక పర్యంతం ఒకసారి చూశాడు. మధ్య మధ్యలో చంటి పిల్లలు చూసారు, ఆవులు ఇస్తారు భలే తమాషాగా ఉంటుంది అది. బుజ్జి బుజ్జి పిల్లలు ఆవులిస్తే చాలా బాగుంటుంది, ముసలాళ్ళయ్యాక ఆవులిస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ అని ఆవులించాడు ఆయన. అలా ఆవులిస్తూ ప్రేమగా చేతులు చాచాడు. ఆకలితో ఉన్నట్టుగా తల్లిపాలు తాగినట్టుగా ఆవిడ స్తనం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి మొదలైంది. ఇప్పటిదాకా వెళ్ళిగా చంటి పిల్లాడే చేష్ట చూపించాడు ఆయన. ఒక్కసారి చన్ను నోట్లో పెట్టుకుని పాలు తాగడం మొదలు పెట్టగానే బిగిచన్నుగా ఒకేళ పీడించి కబళించి అన్నారు. అంతే పటక్కర ఒక్క నొక్కు నొక్కాడు ఆయన. ఇక్కడి నుంచి పీడించి గుటుక్కు గుటుక్కు అని శబ్దం చేస్తూ ఉండగా, కొంతమంది కాఫీ తాగుతారు మాయదారు కూడా ఇక్కడ చుప్పు చుప్పు అంటే అక్కడ కనబడుతుంది ఆ జురు జురు శబ్దం. అలా తాగడం మొదలు పెట్టాట పాలన్నమాట. అది గుటుక్ గుటుక్కు మండం అనమాట. ఎప్పుడు నిజానికి శాస్త్రం ఏంటంటే మంచినీళ్ళవి నిశ్శబ్దంగా తాగాలి. ఒక రాక్షసులు చంపేటప్పుడు, అవతల వాళ్ళు రాక్షసులైనప్పుడు, ఈ తాగేవాడు రాక్షసులైనప్పుడు అలా శబ్దం వస్తుందని శాస్త్రం. ఈయన అందుకని ప్రాణాన్ని గుటుక్కు గుటుక్కుని లాగడం మొదలుపెట్టాడు. రెండే రెండు గుక్కల్లో ఒక్కసారి గుర్రు లాగేశాడండి. నాకు చాలా కాలం అనుమానం ఏంటంటే ఒక్క గుక్కలో మొత్తం ఎలా తాగాడు అంటే అది పెద్ద కష్టం కాదు. నేను చూశాను ఒక ఆయన మన బస్సులో ఒక దంసపు బాటిల్ తీశాడు, అలా ఇప్పాడు, అలా అన్నాడు అంతే, మొత్తం తాగేశాడు. చేసా ఖాళీ దంసప్పే తాగేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న దమ్ము లాగడం పెద్ద కష్టం కాదు. ఆయన పరమాత్ముడు అని చేత గుటుక్కు గుటుక్కు మరి రెండే రెండు గుక్కల్లో ఆ ప్రాణం, శరీరంలో ఉన్న జవసత్వములు, రక్తం, మాంసం ఇవన్నీ కూడా ఓపిక పంచప్రాణాలు జుర్రు లోపల లాగేశాడు. ఆ లాగేస్తూ ఉంటే దాని గుండెలు తల్లడిల్లిపోయాయి, ఎండిపోయింది, శరీరం అంతా వణికిపోయింది. నరాల బలహీనత వచ్చిన వాడు చూడండి, నర్వసీక్రేషన్ వస్తుంది, ఇల్లు వణికిపోతారు. అలా వణికిపోయింది, కళ్ళు గిరుగిన తిరిగిపోయాయి, నాలుక పిడచగట్టుకుపోయింది, తలకాయ ఇల్లా తిరగడం వాలిపోయింది, గుండెలు బాధేసుకుంది, తట్టుకోలేకపోయింది. ఓరి దేవుడా నాయన, ఈ చందుబాలతో వేల మందిని చంపేనరా నువ్వు? అలా వేల మందిలో ఉన్న బాలుడివి కాదు, నా ప్రాణం తీయడానికి వచ్చిన భూతానివి, మహాభూతానివి, విడిచిపెట్టు విడిచిపెట్టు చాలు. బాబోయ్ నీకు దండం పెడతాను, నీకు జీవితంలో ఈ ఉద్యోగం చేయను, దీనికి రాజీనామా ఇచ్చి రాజీ పడతాను, తండ్రో విడిచిపెట్టండి, చాలు చాలు అన్నది. అరిచింది, గీ పెట్టింది, ఎంత లాగిందోనండి. లాగి లాగితే అక్కడ అన్నాడు ఆయన, బలమైన అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు పట్టుకున్నట్టు ఆయన. ఇనపొక్కన వెల్డింగ్ చేస్తే ఇంక తర్వాత దాన్ని తేలిక అది విరగొట్టడం, అలా పట్టుకున్నాడు, అతుక్కుపోయాడు ఆయన. భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది, రానంత వరకే భక్తుడు. ఒకసారి వస్తే విడిచిపెట్టాడు ఆయన. మనం రెండు అడుగులు వేసి ఆయన పట్టుకుంటే ఆ బంధం విడిచిపెట్టాలని విడిచిపెట్టలేని బంధం అన్నమాట. చాలా కాలం క్రితం సింగపూర్ వెళ్ళినప్పుడు 2006లో అక్కడ దీని ఏమంటే రోప్ వే మీద తీసుకెళ్లారు. ఆ రోప్ వే మీద పెడుతున్నాం, కిందంతా సముద్రము, అద్భుతమైన ప్రకృతి చూస్తున్నాం. ఆ రోప్ వే ఇనపతాడు. ఒకసారి మేము ఉండగానే అక్కడ ఆ తాడు దిగిపోయి అందులో కొంతమంది చచ్చిపోయారు. అంటే ఇనపతాడు కూడా దిగిపోతుంది. ఎంతో బలమైన ఇనపతాడు కంటే ఈ పసుపు తాడు గట్టిది. ఈ తాడు తెగమంటే తెగదు, అంటే భర్త పోయేదాకా ఈ తాడుని ఎవరు తీయమన్నా తీయలేరు. ఈ బంధమే గొప్పది. ఆ బంధం ఏ క్షణంలో తెగుతుందో తెలియదు. ఈ బంధం అలా కదట ఒక్కసారి కట్టాడంటే వాడిని విడిపించుకోగలుగుతామా మనం? ఒకసారి పరమ పతివ్రత అయిన స్త్రీ మెడలో పసుపు తాడు కడితే ఆ బంధాన్ని ఎలా శాశ్వతంగా భావిస్తుందో, అంటే పతివ్రతలను ఉంటారులేండి వాళ్ళ గురించి చెప్పారు ఈ మాట. వాళ్ళు ఎలా అయితే పసుపు తాడుని శాశ్వత బంధంగా భావిస్తారో అలాగే భగవంతుడు కూడా భక్తుడు తన దగ్గరకు వస్తే వాళ్ళని స్త్రీలుగా భావించి వాళ్ళ మెడలో పసుపు తాడు బంధంలాగా తాను విడిచిపెట్టకుండా నిరంతరం రక్షిస్తాడు అని గర్గుడు చెప్పాడు. అందుకే జీవులందరూ స్త్రీలు తెలిసిన స్త్రీ ప్రాయం ఇతరం సర్వం, జీవులందరూ స్త్రీలే, అంటే మనందరం ఆయనకి భార్యలమే. కేవలం గోపికలు అంటే ఎవరో లేరు, మనమే గోపికలం. ఆ భగవంతుడు మనకి భర్త భరిస్తాడు గనక, అందుకే శ్రీ మహావిష్ణువుకి భర్త అని, విశ్వభర్త ఆయన, పైగా ఒకళ్ళకు కాదు. ఇప్పుడు మనం ఆయన కృష్ణ కృష్ణ అంటున్నామంటే ఆయన మన మెడలో పసుపుతాడు కట్టినట్టే. ఈ బంధం శాశ్వతంగా పొమ్మంటే పోదు. ఎందుకు పోదు? మన భర్తలైతే, లౌకిక భర్తలైతే పోతారు. ఆయన సర్వభర్త, నాశనం లేని భర్త. ఆయన కట్టిన తాడు ఎలా తగ్గుతుంది? ఆయనే తెగడు కదా, అప్పుడు ఈ తాడు తగ్గుతుందా? అంటే శాశ్వత మాంగళ్య బంధం అన్నమాట పరమాత్మతో మనది. ఆ బంధం పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు వాళ్ళ జీవాత్మ అయినా పోతనని ఆయన ఎంత అపూర్వమైన వర్ణన అండి వ్రజభాగవతంలో. అలా పట్టుకుని విడిచిపెట్టమంటే విడిచిపెట్టడంలా. ఆ తర్వాత ఆవిడ ఇంకా గుండెలు బాదుకుంది, ఏడ్చింది, పెద్ద కారు కోతలు కూసింది, ఇంక ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసింది. బయటికి వచ్చి రావడంతో అసలు రూపం రావడం మొదలుపెట్టింది. దానికి క్రమక్రమంగా బాధ ఎక్కువైపోతే రాక్షసీ రూపం రావడం మొదలుపెట్టింది. ఆ రావడంతో ఈయన ప్రాణం పీకాడు. పీకగానే మొత్తం పీల్చేయగానే పెద్ద రూపం ధరించి డామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. ఇతర బాలుర వంటి వాడి కావు కావు అంటూ కింద పడిపోయింది. వెళ్ళకెత్తలా పడిపోయింది. పైగా ఆ పడ్డంలో చేతులు ఒకవైపుకి, కాళ్ళు అలా పారజాపుకున్నట్టు అయిపోయింది. వక్షస్థలం పైకి లేచిపోయింది. ముఖం వికృతమైపోయింది. కూరలు బయటకు వచ్చాయి. గుడ్లు అలా తెరుచుకుని ఉండిపోయాయి. పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఒక్క దెబ్బకి చచ్చిపోయింది. అది అరిచిందిట చచ్చిపోయే ముందు బాధ తట్టుకోలేక గావు కేకలు అంటారు. వికృతంగా అరిచేసింది. ఆ అరుపులు చుట్టుపక్కల వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేసాయి. అదర్రెం కొండలతో భూమి, దాని అరుపులకి ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం అంతా కంపించిపోయింది. మొత్తం గజగజ గజ వణికిపోయిందట. గ్రహతారానీకముల్మింటిపై బెదరెం, ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు గతులు తప్పాయి, గ్రహాలు కూడా కదిలిపోయాయి. ఎంతో బలమైన శనిగ్రహమే వణికిపోయాడంటే ఆలోచించండి. దిక్కుల మారు తల్ల సగం, దిక్కులు మారుమోగిపోయాయి. ఓ ఓ అని అది అరుస్తుంటే ఆ శబ్దం మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టిందనమాట. ప్రతిధ్వనించే దిక్కులు, భీతిల్లి లోకంబులు కదలంబారెను, భయంతో లోకాలన్నీ గజగజ గజ వణికిపోయాయి. కాసేపు అక్కడున్న ఆడ మగ అందరూ గుండెల మీద చేసుకుని ఎవడికి వాడు వణికిపోతలా ఉండిపోయారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు. నోట మాటే రావడం లేదు. వజ్ర భిన్నగిరి రేఖన్ పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. పూర్వం పర్వతములకు రెక్కలుండేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ పర్వతముల యొక్క రెక్కలు తెగొట్టగానే అవని డామ్మని కింద పడ్డాయి. రెక్కలు తెగొట్టబడి కింద పడిన పర్వతములాగా శ్రీకృష్ణుడి ద్వారా ప్రాణములు కోల్పోయిన రాక్షసి కింద పడిపోయింది. అంటే దాని శరీరం పెద్ద పర్వతంలో ఉన్నది. ఆ పర్వతం కింద పడితే ఎంత శబ్దం వస్తుందో అది అరిస్తే అంత శబ్దం వచ్చింది. దాంతో ఆ అరుపులకి మొత్తం ప్రపంచమంతా అదిరిపోయింది. భూమండలం గగ్గోలెత్తిపోయింది. ఇక ఇప్పుడు దాని శరీరం ఎలా ఉన్నది? నోరు అలా తెరుచుకుని చచ్చిపోయింది కదా. ఆ నోట్లోంచి బయటకు వచ్చిన దంతములు పెద్ద పెద్ద ఇనప నాగళ్లలో ఉన్నాయట. ఇనుముతో తయారు చేయబడిన నాగలి యొక్క అంచుల్లో ఉన్నాయి. ఇంకా ముక్కు, పెద్ద ముక్కు నగగహ్వరము బోలు నాసికయును, కొండ గుహల్లో ఉన్నాయన్నమాట. అజంతా ఎల్లోరా గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయో పెద్ద పెద్ద గుహలు అలా ఉన్నాయి. ఆ ముక్కుడొక్కులు అదృష్టం. కొంతమందికి ముక్కును చూస్తే ఆ ముక్కులోకి మనుషులు దూరిపోవచ్చు అనమాట. అంత పెద్ద ముక్కు ఉంది దానికి. అసలు చచ్చిపోతే పిల్లలకు తెలియక సరదాగా అందులోకి దూరడం మొదలెట్టారన్నారు చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు. అలా పెద్ద కొండ గుహలో ఉన్నది ముక్కు. ఇంకా నోరు అలా తెరుచుకుందే, ఆ నోరు ఎలా ఉంది? పెద్ద ఎండిపోయిన చెరువులో ఉందిట. ఇంకా జుట్టు తల వెంట్రుకలు అటు ఇటు గాలికి కదులుతున్నాయి. అవి రాగి రంగులో ఎర్రగా ఉన్నాయి. కొంతమంది జుట్టు ఎర్రగా ఉంటుంది, ఏమిటో కారణం తెలియదు. వాళ్ళ కర్మ మన కర్మ తెలియదు. ఆ ఎర్రగా రాగి రంగులో ఉన్నాయి దాని తల వెంట్రుకలు. అవి గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే ఓ అరి బాబోయ్ పెద్ద పెద్ద చెట్లే ఆవిడికి తల వెంట్రుకలు అన్నట్టుగా ఉన్నాయి. అంటే ఒక్కొక్క తల వెంట్రుక ఒక్కొక్క దొంగలో ఉంది. ఆ దొంగలు కాకపోతే ఎర్రగా ఎగురుతున్నట్టుగా ఉందన్నమాట. ఇంకా కళ్ళు ఇలా తెరుచుకుని తెచ్చిపోయింది. పాడుబడిపోయిన నూతులు, చీకటి నూతులు ఉంటాయే, పాడుబడిపోయిన నూతులు పెద్ద దిగుడు బావులు, అలా దిగుడు బావుల్లో ఉన్నాయి. ఇంకా పొట్ట పెద్ద నదిలో ఉంది. చేతులు కాళ్ళు ఇలా చాచుకుందే, అది ఎలా ఉన్నాయి? నదులకి పక్కన గట్లు వేస్తారు కదా, ఏదో నదికి గట్లు వేసినట్టుగా రెండు కాలువ కట్టల్లో ఉన్నాయట చేతులు కాళ్ళు. ఇలా ఆరు క్రోసులు అంటే 12 మైళ్ళ పొడుగు ఉంది దాని శరీరం అన్నారు. కలిగి షట్ క్రోస దీర్ఘమై, అంతకంటే పొడుగు లేదు పాపం, కేవలం 12 మైళ్ళు మాత్రమే ఉంది దాని శరీరం. మహాభయంకరంగా ఉంది ఆ కళేవరం, నల్లగా వికృతం అయిపోయింది, నోట్లోంచి చొంగ రక్తం కారుతూ ఉంటే వికృతంగా దాన్ని చూసేవాడికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేం శరీరం, అదేం భయంకరాకారం. ఆ కడుపులో ఎంతమంది పడి చచ్చిపోయారో, దాని ఆకలికి లక్షల జీవులు అంతకు పూర్వం కడుపులోకి వెళ్ళిపోయి చిచ్చులో పడి అరిగిపోయాయి, ఇప్పుడు ఇది అరిగిపోయింది పాపం. అలా ఉన్న ఆ భయంకరమైన ఆ శరీరం కింద పడగానే ఓ తమాషా జరిగిందిట. ఆ జర్రభి రండరక్కసి నైజ శరీరం యోజనమున్నర మేర ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్య. ఆ మోసగత్తి కపటి మారువేషాలు వేసి రాక్షసి పోతన శరీరం విడిచిపెట్టింది కింద. చచ్చిపోగానే దాని శరీరం ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడిపోయింది. దాని శరీరం నేల మీద పడగానే దాని వీపు కింద పడి 12 మైళ్ళ పొడుగున్న చెట్లు పిండి పిండి అయిపోయాట. ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్య. ఒకటి రెండు కాదు, యోజనమున్నర మేర. యోజనం అంటే 8 మైళ్ళు, అర అంటే 4, 8, 4 12 మైళ్ళ పొడుగున్న పెద్ద పెద్ద చెట్లు గుండ పిండి అయిపోయాయి. అంటే దాని శరీరం, దాని బరువు ఎలా ఉందో ఆలోచించండి. అలా పడగానే దాని కింద పడిపోయి మళ్ళీ అవన్నీ కూడా గుండ పిండే. పొట్టుపొయ్యి కింద దాన్ని వాడుకున్నారటండి చాలా కాలం. పూర్వం పొట్టుపొయ్యిలో ఉండేవి, కూరేవారు కదా. ఈ చచ్చాక ఈ శరీరం తీసాక అడుగునున్న చెట్లన్నీ గుండపిండి అయిపోతే ఆ గుండ పట్టుకొచ్చి పొట్టుపొయ్యిలో కూరుకుని వంట చేసుకున్నారట. అది ఉపకారం చేసింది పాపం పోయే ముందు. ఇక ఇప్పుడు ఆ శరీరం అంత భయంకరకరంగా ఉంటే దాని సంగతి ముందే తెలుసు కనుక నువ్వు వచ్చావు, నీ సంగతి నేను చూస్తానని ఆయన వెళ్ళి పాలు వంకతో దాని పాపాలని కడిగేశాడు. ఆ తరి గొడుగ నడిచను నూతన పుల్లాబ్జలోచనుడు హరి మృత్యుద్యోతన కృతము నీ సముదయ యాతన పోతన నెరింగి ఆతన లీలన. దానిని రాగానే కనిపెట్టి మునుల ప్రాణములు తీసే యముడి లాంటి దానిని, నీ ప్రాణం నేను తీస్తానని అప్పుడే వికసించిన తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన కృష్ణుడు దాని చందుబాలు నోట్లో పెట్టుకుని పాలవంకతో దాని ప్రాణాలు మొత్తం తీసి దాని ప్రాణం తీశాడు. చచ్చిపోయిందిగా, అయినా వక్షస్థలం మీద ఇంకా ఆడుకుంటున్నట్ట. ఇక్కడే ఒక తమాషా జరిగింది. ఈ పోతన లోపలికి వచ్చే ముందు యశోద రోహిణి మాత్రం కొంచెం ఎందుకు అనుమానం వచ్చి మా కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దన్నారు ఆ పోతనని. వెంటనే అది ఏం చేసింది, ఇలా మాయ జల్లింది. మాయ జల్లగానే యశోద రోహిణి ఆవిడ బంధువులు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళ బొమ్మల్లో బిగుసుకుపోయి ఉన్నారు. అందుకే వాళ్ళంతా కృష్ణుడిని ప్రాణం తీయడానికి అది పెడుతున్నా ఏం చేయలేకలా గుడ్లప్పగిని చూశారు. అంటే శరీరం కదలకుండా స్తంభించిపోయింది. ఇప్పుడు కృష్ణుడు దాని వక్షస్థలం మీద ఆడుకుంటూ పాలు తాగుతున్నట్టుగా ఇంకా వక్షస్థలాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుంటూనే ఉన్నట్టు. ఇంకా వదలలా, చచ్చింది అయినా ఈయన వదలడల్లా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఇక్కడ పోతనగారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. భాగవతంలో అపూర్వమైన ఘట్టాల్లో ఇదో ఘట్టం. ఆయనకి ఈ పోతన చనుబాలలోని విషం ఒక విషం అండి. విషధర రిపుగమను నీకి నివిషగళ్ళ సుఖునికి నివిమల విషశయ్యను నీకి విష భవ భవ జనకున్న కొన్ను విషకుచెచ్చను విషముగొనుట విషమే తల్లపన్. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎక్కి తిరుగుతాడు, గరుత్మంతుని మీద ఎక్కి తిరుగుతాడు. ఆ గరుత్మంతుడు ఎవడు, విషధర రిపుగమనుడు. విషమును ధరిస్తాయి కనుక పాములకు విషములు విషధరములు అని పేరు. విషధరము అంటే సర్పం, ఎందుకంటే సర్పము యొక్క కోరలలో విషము ఉంటుంది కాబట్టి విషధరము అనగా సర్పం. సర్పమునకు రిపు శత్రువు ఎవరు, గరుత్మంతుడు. పాముల్ని చీల్చి సేమ్యాలు తిన్నట్టు నూడిల్స్ తిన్నట్టు తినేస్తాడు ఆయన. అటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగే విష్ణువుకి ఈ విషం ఒక పెద్ద విషమా. విషకళ సుఖునికి, పూర్వం పాలసముద్రంలో విషం పుట్టింది. ఆ విషమును శివుడు తన కంఠంలో పెట్టుకున్నాడు. అంతటి విషమును కంఠంలో పెట్టుకున్న శివుడికి ఈయన మిత్రుడు. అటువంటి వాడికి ఈ విషం ఓ లెక్క. విమల విషశయ్యను నీకిన్, విషము అంటే నీరు అని ఒక అర్థం. ఎప్పుడూ నీళ్లలో ఉంటాడు, సముద్రంలో ఉంటాడు ఆయన. అటువంటి వాడికి ఈ విషం ఒక లెక్క. విషభవ భవ జనకు నీకిని, విషము అంటే నీరు. నీటిలోంచి పుడుతుంది కనుక తామర పువ్వుకి విషభవము అని పేరు. ఆ తామర పువ్వులోంచి పుట్టినవాడెవడు, బ్రహ్మ. విష భవ భవ అంటే విషము నుండి పుట్టిన తామర పువ్వు నుండి పుట్టిన బ్రహ్మగారు ఆయనకి తండ్రి. ఈయన బ్రహ్మనే కన్న తండ్రియే. అటువంటి వాడికి విషముతో కూడిన పూతన చనుబాలలోని విషము తాగడం పెద్ద విషయం కాదు. మనలాంటి వాళ్ళకైతే అది గొప్ప విషయం తప్ప. ఇంకా వక్షస్థలం మీద ఆడుకుంటూనే ఉంటున్న ఆయనను చూచి పూతన చావగానే ఆవిడ ప్రయోగించిన మంత్ర ప్రభావం తొలగడం వల్ల బిగుసుకుపోయిన శరీరములతో ఉన్న యశోదారోహిణి తిరిగి యథాస్థితికి వచ్చి పరుగు పరుగున కుర్రాడి దగ్గరకు వచ్చి ఇంకా నేల మీద కూలిపోయిన పూతన యొక్క వక్షస్థలం మీద కూర్చుని పో అలుతాగాలనుకుంటున్నామని అయినా నీకు భయం ఎట్లేదట్రా అని వాడిని చేత్తో పొచ్చుకుని పైకెత్తి మా బాబు ఎంత అదృష్టవంతుడో, ఏ మంచి ముహూర్తంలో పుట్టాడో, ఏ నక్షత్రంలో పుట్టాడో, ఈ దిక్కుమాలని పేరుకు వచ్చి చంపాలనుకుని అదే పేరుగైపోయింది అబ్బా, మా అబ్బాయిని ఎవరో దేవతలు రక్షించారనుకుందిట ఆవిడ. ఈయన ఆవిడని భక్షించాడని తెలియక మా అబ్బాయిని భక్షించాలని వచ్చిన దుర్మార్గురాల్ని చంపి మా అబ్బాయిని ఏ దేవుడు రక్షించాడో, ఈ కుర్రాడికి ఏమైనా పోత ప్రేత పిశాచాలు సోకాయేమో అని అనుకుని వెంటనే అప్పటికప్పుడే బుడుంగు బుడుంగుమని ఎదురుకుండా యమునా నది ఉందిగా అందులో ముంచి స్నానం చేయించారు. ఆయన ఒళ్ళంతా ఆవు మూత్రం రాశారు, ఆవు పేడ పూశారు. ఆవు మూత్రం ఆవు పేడ రాస్తే పిల్లలకు అకాల మరణం రాదు. ఆ తర్వాత వాళ్ళు ముందు అంగన్యాస కరన్యాసం చేసుకుని బీజములతో ఆడవాళ్ళంతా చేరి నాయన శ్రీకృష్ణ నీ అడుగులు అజుడు రక్షించుగాక, బ్రహ్మదేవుడు నీ పాదాలు రక్షించుగాక, నడుము నారాయణుడు రక్షించుగాక, వక్షస్థలాన్ని అధోక్షదుడు రక్షించుగాక, నరసింహస్వామి నీ వెన్నుపూసని రక్షించుగాక, నీ శిరస్సుని సహస్ర శీర్షుడైన విష్ణువు రక్షించుగాక, నిన్ను వెనక ముందు పృశ్రి గర్భుడు వాసుదేవుడు రక్షించుగాక, ఇటు ఇటు రెండు వేపుల పక్కల్ని పారిశ్రములయందు నారాయణుడు సునందుడు రక్షించుగాక అని విష్ణువు యొక్క నామాలు చదివి విష్ణుమూర్తి నిన్ను రక్షించుగాక అని న్యాసం చేశారు. మహన్యాసంలాగా రక్షోన్యాసం చేశారు. ఆయనే నారాయణుడిని తెలియక నారాయణుడిని నారాయణుడు రక్షించుగాక అన్నారు పాపం అమాయకులు గనక. ఈ విధంగా రక్షించమని తిరిగి తీసుకెళ్ళి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఎంత గుండెలు బెంబేలెత్తిపోయిందో యశోదాదేవికి, మా అబ్బాయి అని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, ఈ దౌర్భాగ్యాలు వచ్చింది బాబోయ్, ఇంకెవరో వచ్చి మా అబ్బాయిని ఏమీ చేయకుండా భగవంతుడు రక్షిస్తే పరమ అన్నాన్ని అందరికీ పంచిపెడతారు, జీడిపప్పులు కిస్మిస్లు వేసి అని పరమాన్నం పంచిపెడతానని ఒప్పుకుంది. పూర్వం పరమాన్నం పంచిపెట్టేవారండి పిల్లల కోసమని. పిల్లలు పుట్టేవాళ్ళు అంత జాగ్రత్తగా చూసుకోండి, కొడుకు పుట్టగానే మంచి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి 10 మంది పిల్లలకు పెట్టారంటే పిల్లలకి ఎంత బాగుంటుందో భవిష్యత్తులో. అంటే మీకనే కాదు మీ మనవరికి మనవరాళ్ళకి కూడా చేయించండి. ఇక్కడ మళ్ళీ మాకు పిల్లలు పుడతారా అని మీరు అడగచ్చు. అక్కడ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో శిశువుల యొక్క వంకతో వారందరికీ కూడా పంచిపెట్టాలని చేస్తాను అన్నమాట. ఆ తర్వాత పిల్లవాడి గురించి వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా బండ్లెక్కి ఎక్కడో కట్టవలసినటువంటి కంసుడికి కట్టవలసిన కప్పం కట్టి మహావేగంగా ప్రయాణం చేసి నందుల వారు అక్కడికి వేంచేశారు. సరిగ్గా నందుడు వాకిట్లో అడుగు పెట్టగానే ఇదిగో ఈ 12 మైళ్ళ పొడుగు శరీరం వెల్కమ్ బోట్లా కనబడింది. ఆయనకి మతిపోయింది, ఎంత చిత్రం ఇది, నేనక్కడ వసుదేవుణ్ణి కలిసినప్పుడు గోకులములో ఉత్పాతములు పుడతాయి, పిల్లాన్ని జాగ్రత్తగా కాపాడు అన్నాడు వసుదేవుడు. ఇక్కడ అన్నట్టే జరిగింది, ఉత్పాతములు పుడతాయని ముందే ఎలా చెప్పాడు, బహుశా ఆయనకి దివ్య దృష్టి ఉంది, ఆయన మహాయోగి అనుకున్నాడనమాట అని మనస్సులో వసుదేవుడు పొగిడాడు. రాగానే ఆయనకి కృష్ణుడు శుభంగా ఉన్నాడు, ఆయనకి ఏ గండం లేదనే విషయం తెలిసింది, అందువల్ల సంతోషించాడు. రాగానే రాక్షసి శరీరం కనబడితే ఎవరికైనా భయం కలుగుతుందిగా, ఈ రాక్షసి శరీరం వల్ల ఆయనకు ముందే అనుమానం వచ్చింది, కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. కృష్ణుడు బాగానే ఉన్నాడంటే ఆయనకు పాలిచ్చిన ఇవిడే చచ్చిపోయిందండి అని చెప్పారు. అమ్మాయ గండం వచ్చిన గండం గడిచి మా పిండం మాత్రం సుఖంగా ఉందని ఆనందపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు మరి కుర్రాడిని ఒకసారి కళ్ళారా చూసుకున్నాక యాదవులందరినీ పిలిచి మామూలు శరీరాన్ని పట్టుకెళ్ళడానికే 4 మొయ్యాలి, అటువంటిది ఇదేమో 12 మైళ్ళు పొడుగు ఉంది, దీన్ని పాడి మీద ఎవడు పట్టుకెడతాడు, దీన్ని మోసేవాడు వాడి పాడెక్కాలి, అందువల్ల దీనిని ఇలా మొయ్యలేమని గ్రహించి ఆయన చాలా చమత్కారం చేశాట. కఠోరంబుగు పూతన జడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వగు వటారంబుల పటీరంబు గ్రహించి దహించిరంత. వెంటనే ఒరే ఈ శరీరాన్ని మనమెవరం మొయ్యలేవురా, దీన్ని మొయ్యడం కష్టం, మనకి తోచిన బుద్ధివాడు చెబుతున్నాను వినండి, గొడ్డళ్ళు పట్టుకురండి, పుల్లలు నరికినట్టు నరికేయండి ఏ పార్ట్గా పార్ట్ అన్నాడు. వాళ్ళంతా గొడ్డళ్ళు పట్టుకొచ్చారు, వేళ్ళు ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు, ముక్కొకడు, కాలు ఒకడు, చెయ్యి ఒకడు, దొరికింది దొరికినట్టు నరికి ముక్కలు ముక్కలు చేసేశారు. ఈ ముక్కలన్నీ పట్టుకుపోయారు. పట్టుకుపోయి వాళ్ళ ఊరికి దూరంగా ఓ చిన్న మైదాన ప్రదేశంలో చెట్లు గుట్టల కింద పేర్చి ఈ మొక్కలు దాని మీద వేసి చితికి నిప్పు పెట్టారు. దానికి కూడా చితికి నిప్పు పెట్టాడు పాపం నందుల వారు. దానికి కూడా ఎక్కడ అదృష్టం, వాళ్ళ అమ్మకు కూడా పెట్టాడు లేదు ఆయన, దీనికి పెట్టాడు యోగం వల్ల. ఈ చితికి నిప్పు పెట్టగానే పెట్టిల్ పెట్టిలు అనే శబ్దంతో ఆ ఎండిపోయిన కట్టెలు అంటుకున్నాయి, ఆ శవం తగలబడ్డం మొదలయ్యింది. అప్పుడు జరిగింది ఓ తమాషా, పొగిలి పొగిలి కాళ్ళు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. ఆ చితి పెట్టిల్ పెట్టిల్ అనే శబ్దంతో కాలిపోయింది, శవం తగలబడింది. ఆ శవం నుంచి దుర్వాసన రాలేదట, అదొక దౌర్భాగ్యపు స్త్రీ కదా, దాని శరీరం తగలబడితే కుళ్ళు వాసన రావాలి, కానీ శరీరం నుంచి వాసన రాకుండా అగరువత్తులు కట్టలు కట్టలుగా వెలిగిస్తే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. ఎందువల్ల, నిజానికి అది పరమ పాపాత్మురాలే, కానీ దాని దేహకల్మషం అంతా పాడు అనే వంకతో శ్రీకృష్ణుడు తాగాడు. అంటే ఆయన తాగింది పాడు కాదు, పాపాలు, పాపాలు పాలు కింద తాగేశాడు ఆయన. దానితో దాని శరీరం పరమ పవిత్రమైన గంధపు చెక్కలా అయిపోయింది. అందుకే దాని శరీరం తగలబడుతూ ఉంటే అగరు పరిమళముల పొగలు వెడలే అన్నారు. ఎంత అదృష్టవంతురాలండి, ఆయనకి పాలిచ్చింది, కన్న తల్లికి ఇచ్చే గతిచ్చాడు ఆయన. అంటే చంపాడు, కానీ చంపి తాత్కాలికమైన బాధే, ఆ తర్వాత శాశ్వత వైకుంఠం ఇచ్చేశాడు ఆయన. వెన్నులికి ఒక పరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికి, విష్ణుమూర్తికి ఒక్కసారి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన బాల ఘాతిని పోతన మోక్షానికి వెళ్ళింది. అటువంటప్పుడు వెన్నుకని పెంచి భక్తిని సన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. విష్ణువుని కని పెంచి భక్తితో రోజు చన్నుబాలిచ్చే స్త్రీకి పునర్జన్మ ఉంటుందా? విషంతో కూడిన చన్నుబాలిచ్చిన రాక్షసికే మోక్షం వస్తే ఆయనని కని పెంచి పాలిచ్చిన యశోద వంటి స్త్రీలు ఏ లోకానికి వెడతారో ఆలోచించండి. హరిగని చన్నులు కుడిపిడి తరుణులు ప్రాపించుగతులు తడవన్వశమే హరి ఆరగించుటకు పాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల జరించు. విష్ణువుకి పాలిచ్చే స్త్రీలు ఏ లోకానికి ఎడతారో ఎవరూ చెప్పలేం. ఆయనకి పాలిచ్చే ఆవులు కూడా మోక్షము యొక్క చెట్ట చివరి స్థానానికి వెళ్ళిపోతాయి. మోక్షంలో కూడా ఉత్తమ స్థానాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ అటువంటి ఉత్తమ స్థానాలకు వెడతాయి. శ్రీకృష్ణుడు తన మీద కాళ్ళు చేతులు పెట్టి ఒకసారి పాలు తాగ్గా హరిజనని అయిపోయిందన్నారు. హరిజనని పగిది పరగతి కరిగను దురితముల వాసి అసురంగనయున్. శ్రీకృష్ణుడిని కన్న తల్లికి కూడా అంత గతి ఇవ్వలేదట ఆయన, అంత గతిని ఆవిడకి ఇచ్చాడు. ఆయనకి స్పర్శతోటే మోక్షం ఇచ్చే లక్షణం ఉంది కనుక, ఆయన దృష్టితోటే మోక్షం ఇస్తాడు, స్పర్శతో మోక్షం ఇస్తాడు, వాళ్ళు ఎవరైనా ఒకటే ఆయనకి. ఇప్పుడు ఆ పోతన శరీరం నుంచి వస్తున్న సువాసన పీల్చి వీడు తెల్లబోయి, ఇదేమిట్రా, ఇది పరమ దౌర్భాగ్యురాలు, దీని శరీరము నుంచి ఇలాంటి వాసన వచ్చింది, ఏమిటో కారణం అనుకున్నారు. పాపం కొంతమంది అమాయకులు ఉంటారుగా, ఆ ఏదో గంధం చెట్టు వెళ్ళిందేమోలేండి అందులోకి అనుకున్నారట. ఏ గంధం చెట్టు వెళ్ళినా ఈ గంధం చెట్టు వాసన కాదు ఇది, ఇది ఒక అపూర్వమైన వాసన, నారదుడు వస్తుంటే ఇలాంటి వాసన వచ్చేది, అంటే వైకుంఠ వాసన ఇది అని కొంతమంది గ్రహించారు. ఏదైనా కృష్ణుడు కారణజన్ముడు, ఆయన అనుగ్రహంతో ఈ పాపాత్మురాలు పరమ పుణ్యాత్మురాలు అయిపోయిందని మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడి నుంచి వాళ్ళంతా ఇళ్ళకు వచ్చారు. ఈ కథ విన్నాడండి పరీక్షిత్తు, ఆయనకి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. ఎటువంటి అపూర్వ ఘట్టం విన్నాను, విష్ణుమూర్తికి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన పాపాత్మురాలు కూడా మోక్షానికి వెళ్ళిందా? ఆయన ఎంత కరుణా సముద్రుడు, ఆయన స్పర్శ, ఆయన దర్శనం మానవుల్ని ఎటువంటి నీచుల్నైనా అనుగ్రహిస్తాయి.